श्रियं दधानमुरसा मध्ये भूनिहिलयोः स्थितम् वन्दे वराहनृहरिम् शेखरम् सिंहभूभृतः तुषाराद्रिसमच्छाय तुलसीदामभूषणम् तुरङ्गवदनम् वन्दे तुङ्गसारस्वतप्रदम् समुडैयौवडुमुक्तकर्मजयुडै सन्न्यासियैयुण्डिगोव ओहो कुमारयनुजुन्व्यासुण्डुतीरङ्ग वृक्षमुलुन्दन्मयदन् प्रतिध्वनुरु सग्गञ्जेशे मुन्नट्टिभूतमयुन्मृगद बाधरायणि तपोधन्याग्रणिम् धीमणिम् निगमगल्पतरोर्गणितम् फलम् सुखमुखादि अमृतद्रवसंहितम् पिबत भागवतम् रसमालयम् मुहुरहो रसिकाः भुवि भावुकाः అస్మద్గురుభ్యో నమః.
నృసింహస్వామిని దర్శించిన ప్రహ్లాదుడు స్వామికి తనపై గల అనుగ్రహానికి మురిసి ఒక మాట అంటాడు. పరమాత్మ, వాహం రజప్రభవ, నేను రజస్సుతోటి కూడినటువంటి వంశమైనటువంటి అసుర వంశంలో పుట్టినటువంటి వాణ్ణి, ఇలాంటి వాణ్ణి నేనెక్కడ, తమోధికేస్మిన్, అందున రజస్సు కంటే కూడా తమస్సు బాగా అవిభవించి ఉండేటువంటి కులంలో పుట్టిన నేనెక్కడ, కొత్త వానుకంప, నీ అనుగ్రహం ఎక్కడ? నీ అనుగ్రహం పడాలంటే కేవలం సద్గుణం కలిగినటువంటి వాళ్ళే నిన్ను మాత్రమే ప్రేమించి ఇతర విషయంలో విరక్తి కలిగినటువంటి సాధుపురుషులై ఉండాలి. అలాంటి వాళ్ళకి కూడా నీ అనుగ్రహం లభించడం అనేటువంటిది దృశ్యాదృశ్యం. ఎవడో నీ అనుగ్రహం పడుతుందో పడదో చెప్పలేం. కానీ నేనెక్కడ, ఒక అసుర వంశంలో పుట్టినటువంటి వాడిని, నాపైన ఇంత అనుగ్రహమా నీకు? ఎక్కడ నా అంత అదృష్టవంతులు ఎవరైనా ఉంటారా? లక్ష్మీదేవికి ఇంత అదృష్టం ఉందా? బ్రహ్మదేవుడికి ఇంత భాగ్యం ఉందా? ఎన్మేర్పిత శిరసి పద్మకర ప్రసాద, నా శిరస్సు మీద నీ హస్తకమలాన్ని ఉంచావే. లక్ష్మీదేవి స్థానం నీ పాదముల దగ్గర, కానీ నీ హస్తాన్నే నా శిరస్సు మీద ఉంచావు. ఇంత భాగ్యం ఎవరికి లభిస్తుంది? ఇక బ్రహ్మదేవుడా, నీ నాభి కమలంలో నుంచి ఉద్భవించిన ఆ నాభి కమలానికి మూలమైన నాభిని కాని కలిగిన పరమాత్మని కాని ఎప్పుడైనా దర్శించి ఉంటాడా? ఉంది మేళాను కాణా అన్నంటారు ఆడవాళ్ళు. నాభి కమలంలో జనించిన బ్రహ్మదేవుడు కూడా మూలమైన పరమాత్మ దర్శనం ఎప్పుడు పడితే అప్పుడు లభించదు. అలాంటిది నా కోసమనే ఈ రూపాన్ని స్వీకరించి ఆవిర్భవించేవే పరమాత్మ. ఎంత అదృష్టవంతుడు! నేను అదృష్టం కాదు, ఇది పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం. దానికి ఆయన ముగ్ధుడవుతాడు ప్రక్రాలు. అలా ఆయన కీర్తిస్తూ, పరమాత్మ వైకుంఠ లోకం నుంచి ఈ లోకానికి వచ్చావు, అంతటా వ్యాపించి ఉన్నావు నా మాట కోసమని, నా మాటను నిజం చేయడం కోసమని. నీకు నేను ఏమివ్వగలను పరమాత్మ? నీకు ఇవ్వగలిగినటువంటిది ఏది లేదు. ఎంచేత అన్ని తీరిన అవాప్త సమస్త రాముడు భగవానుడు. భగవానుడికి ఏమైనా లోటు ఉంటే కదా ఇవాళ కొత్తగా భగవంతునికి ఏదో ఒకటి సమర్పించి ఆయన తృప్తి చెందించడానికి. కనుక నీకు నేనేమివ్వగలను? ఒక్కటి మాత్రం ఇవ్వగలను పరమాత్మ అన్నాడు ప్రహ్లాదు. ఈయన ఒక్కసారి ఇంతకు మునుపు జరిగిన వృత్తాంతాన్ని స్మరించుకున్నాడు. ఒకనాడు వైకుంఠం నుంచి చాలా వేగంగా పరిగెత్తుకుని వచ్చావుట గజేంద్రుణ్ణి కాపాడడానికి. గజేంద్రుడు నీకేం కానిపించాడయ్యా పరమాత్మ? భక్త్యా దుతోష భగవన్ గజయూధపాయ. ఆనాడు గజేంద్రుడి యొక్క భక్తిని చూచి మాత్రమే ఎలా సంతోషించావో దారిగా పిలిచాడు పరమాత్మకి గజేంద్రుడు. వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చాడు, నేను ఇవ్వలేదు కదా, మరి ఆనందించవే నువ్వు. అలాగే ఈనాడు కూడా ఈ ప్రహ్లాదుని నేనంటే ఎంత ప్రేమ, ఎంత ప్రేమ అని నా యొక్క భక్తిని చూచి ఆనందించు. అంతకు మించి నీకు నేను ఇవ్వగలిగిన కానుక ఏం లేదు పరమాత్మ. భగవానుడికి కావలసింది కూడా అదే, మనం ఇచ్చే పదార్థాన్ని కాదు పరమాత్మ చూసేది. ఆ పదార్థాన్ని ఎంత ప్రేమతో సమర్పించామని చూస్తాడు. ఆ ప్రేమ మాత్రమే స్వీకరిస్తాడు. మనం సమర్పించింది ఒకరికాయో మరొకటో మరొకటో, మనం ఇచ్చిన ప్రసాదాన్ని అక్కడే వదిలేస్తాడు భగవంతుడు. ఆయన ఆనా కొంచెం అణమేమైనా తింటాడా, ఒక అణమేమైనా తింటాడా ఏం తినడు కదా. ఆయన స్వీకరించేది అందులో మనం పెట్టి సమర్పించిన ప్రేమను, భక్తిని. కనుక భక్త్యాదు దోష భగవన్ గజయూధపాయ. ఆనాడు గజేంద్రుడి యొక్క భక్తికి మాత్రమే అలా సంతోషించావు, అలాగే ఈనాడు నా భక్తికి సంతోషించు. ఈనాడు నువ్వు ఇక్కడికి ఆవిర్భవించిన వృత్తాంతం వలన ఈ లోకం తెలుసుకోవలసిన సారాంశం ఒకటి ఉంది. ఏమిటా సారాంశం? నిన్ను ప్రేమించడానికి అర్హత కలిగిన వాడు ఎవడైనా కాని, వాడెవడైనా అర్హుడే. నిన్ను ప్రేమించడానికి అర్హత కేవలం మరొకటో మరొకటో కులీరుడై ఉండడము, వేదములు చదువుకోవడము, శాస్త్రము చదువుకోవడము అని కాదనుకుంటున్నాను నేను. మన్నే, నేను తలంచుకునేది ఏది అంటే ఈనాడు నా కోసమని నువ్వు వచ్చావు కనుక ఉగ్రజాతే ఉగ్రజాతిలో పుట్టినటువంటి నా కోసమని నువ్వు వచ్చావు కనుక నేనైతే విప్రాదు దిక్షద్గుణయుతాదు అరవింద నాభ పాదార అరవింద విముఖాద్ సపచం వరిష్టం మన్యే. బ్రాహ్మణుని కంటే మంచి గుణములన్నీ కలిగిన బ్రాహ్మణుని కంటే వేద శాస్త్రములన్నీ అధికరించిన వాడి కంటే కూడా నీయందు భక్తి కలిగినటువంటి వాడు ఎంత నిహీనమైన స్థితిలో ఉన్నవాడైనా అతడే గొప్పవాడు అని మన్యే. ఎందుచేత ఇవాళ నా ఒక్కటి కోసం నువ్వు వచ్చావు, నా జాతిని చూసి వచ్చావా? నేను అదృజాతికి చెందినవాడిని, కేవలం నా ఎందు ఉండే ప్రేమతోటి నేను చూపించిన ప్రేమను చూసి పరిగెత్తుకుని వచ్చావు నువ్వు. కనుక ఇది మన లోకంలో తెలుసుకోవాల్సిన విషయం అయితే ప్రకారం మాటలలో మనకి తెలుస్తుంది. పరమాత్మ ఎందు ప్రీతి కలిగినటువంటి వాడు అతడు ఏ జాతికి చెందినవాడైనా అతని యొక్క జీవనాధారంగా అతడు స్వీకరించిన వృత్తి ఏది అయినా అతడు మన చేత గౌరవనీయుడే, గౌరవ్యుడే మనకతడు. అతని గౌరవించి చేరవలసిందే. బాహ్యమైనటువంటి అతని వృత్తిని బట్టి గాని, అతని వేషాన్ని బట్టి గాని, అతని జాతిని బట్టి గాని అతడిని మనం కించపరచరాదు. ఒకవేళ గొప్ప కులంలో పుట్టి ప్రయోజనం ఏమిటి? ఆ లక్షణాలు ఏమి లేకపోయిన తర్వాత, ఉండాల్సిన భగవద్భక్తి లేకపోయిన తర్వాత అతని వల్ల ఏం ప్రయోజనం? ఎంత తక్కువ కులంలో పుట్టినా భగవంతుని ఎందుకు ప్రీతి కలిగిన వాడు అయినట్లయితే అతడు తరించడం మాత్రమే కాదు, కుణాతి కులం అతడి కులాన్ని అంతటినీ తరింపజేసే గొప్పవాడు అవుతాడు ఈ భగవద్భక్తుడు. ఒక భగవద్భక్తుడు తమ వంశంలో పుట్టాడంటే ఆ పెద్దలందరూ కూడా పితృడు, ఏ లోకంలో ఉన్నా పితృదేవతలందరూ పాటలు కట్టి పాడుకుంటారట. ఏమని, మా కులంలో ఒక భగవద్భక్తుడు పుట్టాడు, వైష్ణవ కులే జాత, మా వంశంలో ఒక విష్ణు భక్తుడు పుట్టాడండి, ఏమిటి ప్రయోజనం? సన సంతానయిష్యతి, అతడి సంబంధం వలన మేమందరం కూడా ధరిస్తాం, మమ్మల్ని ధరింపజేస్తాడు అని వాళ్ళందరూ ఆనందిస్తారు. ఇది ఎవరికి ఉంటుంది? భగవద్భక్తి కలిగిన అతి సామాన్యుడికైనా ఉండే గొప్పతనం ఇది. కాని అదే నేను గొప్పవాడిని నేను గొప్పవాడిని అనుకుంటూ ఉంటాడే భగవద్భక్తి లేనివాడు. ఎన్ని శాస్త్రాలు చదివినా ఎంత గొప్పవాడు అయినప్పటికీ కూడా అతడే ధరించడు, ఇక అతని కులాన్ని అతనే ధరింపజేస్తాడు. కనుక నా వృత్తాంతం వలన ఈ లోకానికి తెలిసిన నీతి ఒకటి ఉంది పరమాత్మ, అది నీ యొక్క అనుగ్రహం ప్రవహించడానికి కారణం నీ యందు ప్రేమ ఉండడం మాత్రమే. అది ఎవరికి ఎవరతడు అనేటువంటి వ్యక్తిగతమైన అర్హతలో మరొకటో నువ్వు చూడవు అనే విషయం నా చరిత్రలో తెలిసింది అని ఆనందిస్తాడు ప్రక్రాలు. ప్రక్రాలను చూస్తే పరమాత్మకు కూడా చాలా ఆనందం కలిగింది. ఇలాంటి భక్తులు ఎక్కడ దొరుకుతాడు? కనుక ఎప్పుడు ఏనాడు ఎంత కష్టం కలిగినా పరమాత్మ నన్ను కాపాడని ప్రార్థించాడా? ఉత్తముడైన భక్తుని లక్షణం అది. పరమాత్మను ప్రేమించేవాడు చాలా మంది ఉండొచ్చు, కష్టం కలిగితే పరమాత్మకి నివేదన చేసుకుంటారు, పరమాత్మ ఈ ఆపద నుంచి గట్టెక్కించు అని. ఎంత కష్టం కలిగినా ఏనాడైనా ప్రహ్లాదుడు పరమాత్మ నన్ను కాపాడు అన్నాడా? హిరణ్యకశిపుడే ఆశ్చర్యపోతాడు, దిక్కులకు పారడు, ఏనుగులు వచ్చి తొక్కైపోతుంటే దిక్కులకు పరిగెత్తడు. ఓ బన్నరసాయని పోని వాడు నమ్ముకున్న దేవుడు ఎవరో ఉన్నాడు కదా, ఆయన గురించి గొర్ర పెడుతున్నాడా, బెబ్బలు పెడుతున్నాడా, ఏం పెట్టడం లేదే, హాయిగా ధీమాగా ఉన్నాడు ఆయన, నా శరీరం కాదనుకున్నట్టున్నాడు. ఏం చేత ఆయన శరీరం కాదు గనక అది భగవంతుడికి శరీరం, భగవంతుడు లోపల ఉన్నాడు, మన శరీరాన్ని మనం కాపాడుకోం, అలాగే భగవంతుడు కాపాడుకుంటాడనే విశ్వాసం ఉంది ఆయనకి. అంతేత భగవంతుడి గురించి ఆలోచిస్తాడు తప్ప లోకంలో ఉండే భక్తులందరూ మనమందరం ఏమనుకుంటాం? ఒకవేళ దేవుణ్ణి కొలిచామనుకోండి మన ఆలోచన ఎంతసేపు మన కోసం దేవుడు అది. కొంచెం కష్టం వచ్చిందనుకోండి, ఏమంటే దేవుడిని ఇంత బాగా కొలుస్తున్నాను నేను, అయినా దేవుడికి ధైర్యలేదండి నన్ను కాపాడటం లేదని. అంటే మన కాపాడటం ఒకటే దేవుడికి పని అని మనం అనుకుంటాం, మన కోసం దేవుడు అనుకుంటాం మనం. కానీ ప్రక్కలాడు అలా అనుకోలేదు, భగవంతుని కోసం నేను అనుకున్నటువంటి వాడు ఆయన. ఎక్కడైనా మా భగవంతుడికి ప్రమాదం కలుగుతుందేమో అని ఆయనను కాపాడుకోవడానికి ప్రయత్నించినటువంటి గొప్ప స్వభావం కలిగినటువంటి వాడు ప్రక్రాదుడు. ఇలా ఎప్పుడైతే తనను గురించి తలుచుకుని భగవంతుని, అంటే తననంటే భగవంతుని గురించి తలుచుకుని ఎప్పుడు తనను తాను మరచిపోతాడో అలాంటి వాడిని భగవంతుడు తాను కాపాడుకుంటాడు. ఇలాంటి భక్తుడు ఎక్కడ దొరుకుతాడు? సమహాత్మ సుదుర్లభ అంటాడు భగవంతుడు భగవద్గీతలో. అన్ని నేనే అనుకునేటువంటి వాడు, అంటే తినే తిండి త్రాగే నీరు వేసుకునే భోగ్య పదార్థ జాతం సర్వం వాసుదేవ సమస్తం వాసుదేవుడే అని అనుకునేటువంటి వాడు సుదుర్లభ. తన దొరకడేగా నాకు ఇంత గొప్ప అవతారం ఎత్తి వెతికితే వెతికితే ఎవడో ఒక్కడైనా దొరికితే అది గొప్పదనే, అవతారం సాఫల్యం చెందినట్లే అనేది భగవంతుని అభిప్రాయం. ప్రక్రాదుడు అలాంటి భక్తుడు కనుక అతడిని చూడగానే భగవంతుడికి ముచ్చట కలిగి అతడికి ఏదైనా వరం ఇద్దామనిపించింది భగవంతుని. అడిగాడు ప్రక్రాదుని, ప్రక్రాద నేను ఒక వరం కోరుకోవయ్యా, నా దర్శనం కలిగిన తర్వాత వృధాగా పోవడానికి వీల్లేదు. భగవంతుని దివ్య మంగళ విగ్రహానికి శుభాశ్రయము అని పేరు, శుభములు దానికి ఆశ్రయమైనది. కనుక భగవంతుడిని దర్శించిన తర్వాత ఏదో ఒక మేలు కలిగి తీరవలసిందే. ఆ మేలు మనం కోరుకున్నది ఇస్తే భగవంతుడికి ఆనందం, మనకే ఆనందం కలుగుతుంది, మనకు ఆనందం కలిగితే కదా ఆయనకు ఆనందం. కనుక ప్రక్రాదుని అడిగాడు ఏదైనా ఒక వరం కోరుకోని ఆయన అని. మాం ప్రలోభయ, ప్రక్రాదుడు అంటాడు పరమాత్మ నన్ను కూడా పరీక్షిస్తున్నావా నువ్వు, నన్ను ప్రలోభ పెట్టగయా అన్నాడు ప్రక్రాదుడు. వరమిస్తానంటే ప్రలోభగటమా? కాదా, ఎవరికి వరమిస్తావు పరమాత్మను? ఎవరి నుంచి ఎవరిని నీ నుండి దూరం చెయ్యాలని అనుకుంటావో వాళ్ళకే వరమిస్తావు అన్నాడు ప్రహ్లాదు. ఎందుచేత? ఎవరైతే ఏదో వరం కోరుకుని దేవునికి వచ్చామనుకోండి, వరం తీరిపోతే మళ్ళా దేవుడు మనకు గుర్తుకురాడు, మళ్ళా కష్టం వచ్చేదాక. అంటే లోకంలో ఉండేవాళ్ళు వరముల కోసం భగవంతుని కొలిచేవాళ్ళు వరం తెరగానే ఇంకా మర్చిపోతారు. ఆ రీతిలో ఏదో ఒక వరం ప్రహ్లాదుడికి ఇస్తే ప్రహ్లాదుడు కూడా వరాన్ని స్వీకరించి ఇక మరచిపోతారని భగవంతుని ఉద్దేశమేమో. ప్రహ్లాదుడు చెప్తాడు, వరాలు కోరి నిన్ను ప్రేమించలేదు నేను. తండ్రి హిరణ్యకశ్యపుడు దగ్గరకు పిలిచి ప్రహ్లాదుని, ఒరే ప్రహ్లాద, అన్ని విషయాల్లోనూ ఇంత బుద్ధిగా ఉంటావు కదా, హరిస్మరణ మానవని చెబితే ఎందుకురా మానవులు, తండ్రి గారంటే వినయం ఉంది విధేయత ఉంది అని అడిగితే అలాగే మానేస్తానన్నాడు ఈయన. అనుకుంటున్నాడు, తన పని మా నాన్నగారికి ఇష్టం లేనప్పుడు నేను ఎందుకు అనాలి, నారాయణ అని అనను కాక అనను, నారాయణ అనకపోతే ఏమన్నా నష్టమా? ఇప్పుడు మా నాన్నగారికి ఆనందం కలుగుతుంది కదా, అయితే నారాయణ అని అనను నేను, ఇక్కడి నుంచి నారాయణ అని అనము, నారాయణ అనకూడదు అనుకుంటున్నాడు ఈయన. ఈయన అనేదేంటి, నారాయణ అనే అంటే నారాయణ అనకుండా ఉండలేక అనేటటువంటి వాడు తప్ప ఈ నామాన్ని అంటే మనకేదో లాభం కలుగుతుంది ప్రయోజనం కలుగుతుందని కాదు. భగవంతుని యొక్క నామాన్ని అనుసంధానం చేయడం వలన కలిగిన ఆనందాన్ని రుచి కలిగినటువంటి వాడు ఏమనుకుంటాడు, ఇంకో 1000 నాలుగలు ఉంటే బాగుంటుంది ఈ నామాన్ని అనడానికి, మరి ఒక్క నాలుగతోటి అంటే ఈ రసాన్ని నేను అనుభవించడానికి సరిపోవటం లేదనేటువంటి ప్రీతిని కలిగించే గొప్పతనం భగవంతుని నామంలో ఉంది. ఆ నామాన్ని రుచి మరిగిన వాడు గనక భగవంతుని ప్రేమించకుండా ఉండలేక ప్రేమించిన వాడు ప్రహ్లాదుడు తప్ప ఆయన్ని ప్రేమిస్తే నాకేదో ప్రయోజనం కలుగుతుంది లాభం కలుగుతుంది అని ప్రేమించినటువంటి వాడు కాదు ప్రహ్లాదుడు. కనుకనే ఇలాంటి భగవంతుని యొక్క భక్తునికి ఏ కోరికనైనా ఇస్తే కానీ భగవంతుడికి తృప్తి ఉండదట అడిగాడు ప్రహ్లాదుడు. పరమాత్మ కోరికను తీర్చాడా, వరం కోరుకున్నారా? ఈ విషయాన్ని తర్వాతి ఉపన్యాసంలో మనం అనుసంధానం చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ.